శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. ఇందల విషయములు, మద్రాసు భజన సమాజము, తెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హార్టే, వామన నార్వేకర్. ఈ అధ్యాయములో రుచికరములు, ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలున్నవి. మద్రాసు భజన సమాజము 1916 సంవత్సరంలో రామదాసి పంధాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలో షిరిడి అనే గ్రామంలో సాయి అనే గొప్ప యోగేశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మస్వరూపులనియూ, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరించుతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు 3 ఏండ్ల అమానికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలు, అమానీ తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేశాను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోపల ద్రవ్యమును ఆశించుచుండిరి. వారిలో 3 పేరాస కలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నం హారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యమును ప్రసాదించను. ఆమెకు బాబా శ్రీరామును వలె కనిపించను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పాను. ఆమె సాయిబాబాలో శ్రీరామును చూచితినెను. ఆమె అమాయక భక్తురాలు అగుటచే శ్రీరామును చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునేను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించాను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉండేటప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారంగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి ఆమె భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధముగా కనపడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో ఉండెను. అక్కడి పోలీసులు అతనిని బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచూ ఉండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిల్చుండుట చూచి విచారంగా అతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మఫలితమును నీవే అనుభవించవలెను. అతడు ఇట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేం పాపం చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మంలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడు ఇట్లనెను, గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానిని ఎలా నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు? అప్పుడు బాబా, నీకట్టి విశ్వాసం కలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో కింద పడిన పెద్ద చెప్పుడయ్యను. ఆ పోలీసు వారు రక్తము కార్చు పడిపోయి ఉండిరి. అతను బంధవిముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాను. అప్పుడు బాబా ఇట్లనెను, ఇప్పుడు నువ్వు బాగుగా పట్టుబడితే ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇట్లా విన్నవెన్నిచాను, నీవు తప్ప రక్షించి వారెవరూ లేరు, నన్ను ఎట్లయినా కాపాడుము. అప్పుడు బాబా వాణిని కండ్లు మోయమనెను. వాడు అట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతట్లో వాడు పంజరం నుండి విడుదలైనట్లు, బాబా పక్కనే ఉన్నట్లు కనిపించాను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకున్నట్టు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును, నేను కోపముతో నీవు మహమ్మదీయుడై ఉండి హిందువులను పాడు చేయుచుంటువని అనుకునేవాడను. అప్పుడు బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించగా అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయటలేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలైన శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయటలేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలను అని అడిగాను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలిగినట్లుగా సమర్థ రామదాస స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస కలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? అనగా బాబా, నేను ముసలివాడిని అనుచున్నావా? నాతో పరిగెత్తు చూడు అనుచు పరుగులడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుంచి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్నదర్శంను గూర్చి తీవ్రంగా ఆలోచించమొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించెను. అటుపిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనసులో ఉద్భవించెను. ఆ దృశ్యము ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమందు మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని, 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండుమనెను. బాబా అతనిని ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బును ఇచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముల చే కలిగిన ఆనందమును కూర్చి మనసున చింతించుచూ ఉండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ సాయిబాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కరు శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలలు అన్నీ వర్ణించబడెను. బాబా యందు భక్తి శ్రద్ధ కలిగిన వారు తప్పక దానిని చదువవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలనని రాత్రింబగళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేశాను. వారు అతని జాతకం చూసి ఈ సంవత్సరం గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చున్న వల్లని అట్లు చేసినా తప్పక ఉత్తీర్ణుడొగరని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. అది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు తోసే తన పాఠములను చదువుకోమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకము ఉంచుమనుము, నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను, పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడవుటకు కావలసిన మార్కులు రావేమో అనుకొనెను. కావున నోటి పరీక్షకు అనగా మౌఖిక పరీక్షకు కూర్చుంటకు ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతనిని వెంబడించిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడు అయిననియు, నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్య వచనములు విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలోనూ ఉత్తీర్ణుడయ్యను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచును, మన కృషి కొలుచుచు మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలు ఉండెను. వృద్ధులొగుటచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని పరిస్థితి మెరుగుపడలేదు, కావున సెలవును పొడిగించవలనని అనుకునెను. లేదా ఉద్యోగం నుంచి విరమించుకుంటా నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛన్ ఇచ్చి ఉద్యోగ విరమణం చేయించవలనని నిశ్చయించుకునెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనా అన్నది ఆలోచించుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు, పింఛను అందులో సగము అనగా 75 రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై ఇంట్లోని వారందరూ ఆతృతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండు అనుకుందును, అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా నన్నేలా అడిగేదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనెను, అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాల్ని ప్రదర్శించేవారు. కెప్టెన్ హాటే బికనేర్లో ఉండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరచినచో అది ఎట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నము అనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాను. అక్కడి నుంచి 12 రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉన్న తన స్నేహితులకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుగాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవాలని వ్రాసాను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను, కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంతసేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే సమక్షమున దానిని బాబాకు అర్పించాను. బాబా నిమోన్కరు మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మానివేసి చిక్కుడుగాయ కూరను తినను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంట్లో బాబా తాకి పవిత్రమనరించిన రూపాయిని ఉంచవలనని కోరిక కలిగాను. షిరిడీకి పో మిత్రుడు ఒకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపించాను. ఆ స్నేహితుడు షిరిడీ చేరాను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణను వసంగాను. బాబా దాన్ని జేబులో వేసుకున్నాను. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూసి తన కుడి చేతి బొటనవేలుతో పైకి ఎగరవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఉదీ ప్రసాదంతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కర్లేదని చెప్పుము, శాంతముగా సంతోషముగా ఉండుమనము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పాను. ఈసారి హాటే మిక్కిలే సంతృష్టి చెందను. బాబా సద్బుద్ధి కలగజేయనని గ్రహించను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చనని సంతసించెను. వామన నార్వేకర్ చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక పక్కన సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకు ఇచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రమనర్చి ఊదీ ప్రసాదంతో తనకి ఇవ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకునెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశాన్ని తెలుపుతూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనిని ఎలా అతనికి ఇవ్వవలను, దీనిని మనమే ఉంచుకుందాం. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికి ఇచ్చేదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఇట్లెనను. ఆ నాణ్యం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా, ఈ రూపాయిని తీసుకునుము, మన కోసములో దీనిని ఉంచుము, దీనిని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకునుము. బాబా ఎందులకు ఈ మార్గమును అవలంబించరో అడుగుటకు ఎవరికి ధైర్యము చాలకుండెను. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.